ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. జగదంబ చరిత్ర శ్రీమద్దేవి భాగవతం కార్యక్రమం ప్రారంభించిన వెంటనే కాలం గడిచిపోయింది. అప్పుడే రెండో రోజులో గడుచుపెట్టాం. అందుకే కాలోహి దురతిక్రమ అని వేదవ్యాసుల వారు ఇంచుమించుగా ప్రతి పురాణంలోనూ చెబుతూనే ఉన్నాడు. ఆయన కాలమును ఎవ్వరము దాటలేము. కాలం చాలా విచిత్రమైనది, అత్యంత వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. కన్ను మూసి తెరిచేలోపు మన జీవితాలే మారిపోతున్నాయి. అందుకని కాలం మన జీవితాలని మారుస్తోంది గనక, అసలు మనల్ని లేకుండా చేస్తోంది గనక, ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోండి అన్నాడు వ్యాసుడు. సద్వినియోగం చేసుకోవాలంటే ఏం చేయాలి? వీలున్నంత వరకు పురాణ కథలని శ్రద్ధగా వినాలి. వినడం వల్ల లాభం ఏమిటి? ఏ పని చెయ్యడం వల్ల మనకి లాభమో, ఏ పని చేయడం వల్ల లోకానికి మనకి నష్టమో పురాణ కథలు మనకి తెలియజేస్తాయి. తద్వారా మనం ఏం చేయగలుగుతాం? ధర్మాచరణ చేయగలుగుతాం. ధర్మాచరణ చేసిన వాడు తాను, తన కుటుంబము ఈ రెండూ కూడా ఉద్ధరించుకునేలా చేస్తాడు. అధర్మాచరణం వల్ల తాను నశిస్తాడు, లోకాన్ని నాశనం చేస్తాడు. ఇవాళ కొన్ని దరిద్రపు మతాలు చేస్తున్న పని అదే. వాళ్ళు బతకరు, ఇతరులను బతకనివ్వరు. ఇతరుల మీద బాంబులు వేసి చంపడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి పురాణం అంటే ఏమిటో తెలియకపోవటం వల్ల, అసలు దైవం అంటే ఏమిటో తెలియకపోవడం వల్ల, సత్యము అహింస ఈ రెండింటి యొక్క మహామహిమ తెలియకపోవడమే. సత్యము అహింస అనే రెండే సృష్టిని నడిపిస్తున్నాయని లోకానికి దేవీ భాగవతం అందించి, తద్వారా ఈ కథలు విని జీవితాన్ని చరితార్థం చేసుకోండి అని వ్యాసుడు మనకు అందించాడు. అందువల్లే శ్రీమద్ దేవీ భాగవతాన్ని మీ అందరికీ కూడా నవాహ దీక్షతో అందింపజేయాలి అని ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులు అందరూ నిశ్చయించారు. వారందరికీ నాయకుడిగా ఈ ఎదురుగుండా ఉన్న కృష్ణ పరమాత్ముడు ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధం మీద వేసుకుని తనతో పాటు 10 మందిని ఇందులో భాగస్వాములు చేసి తాను తరించి మిమ్మల్ని తరింపజేస్తున్నాడు. నిన్ననే ప్రారంభించుకున్నాం హయగ్రీవ చరిత్ర. పూర్వం హయగ్రీవుడని ఒక రాక్షసుడున్నాడని, వాడు మహాపరాక్రమవంతుడని, వాడికి రాక్షసులంతా అండగా ఉన్నారని, వీరితో కలిసి దేవతలతో వాడు ఘోర యుద్ధం చేశాడని చెప్పుకున్నాం. ఈ రాక్షసుణ్ణి వధించడానికి దేవతలకి విష్ణు సాయం చేశాడు. ఆ యుద్ధంలో ఆయన అలిసిపోయాడు. క్షీరసాగరం దగ్గర ఒక సమప్రదేశంలో ధనుస్సు ఎక్కుపెట్టి దాని మీద తలపెట్టి నిద్రపోయాడు. ఆయన్ని లేపడానికి వమ్రిని సృష్టించాడు బ్రహ్మ. వమ్రి అల్లెతాడు కొరికింది, విష్ణు శిరస్సు తెగింది, ఎక్కడికి వెళ్ళిపోయిందో కనపడకుండా పోయింది. ఇంతవరకు నిన్నటి కథలో మీరు విన్నారు. శ్రీమన్నారాయణుడంతటి వాడి శిరస్సు కనబడకుండా పోయి కేవలం మొండెం మాత్రమే, కబంధం మాత్రమే కనబడడంతో దేవతలంతా వణికిపోయి ఏదో ఒక మహామాయా ప్రభావం వల్ల శ్రీహరి శిరస్సు ఇలా అయిపోయింది. ఇప్పుడు ఆ హరిని మనం దక్కించుకోవాలి, హరి లేస్తేనే రాక్షస సంహారం అవుతుంది అని హరి శిరస్సు మాయమవడానికి మూల కారణమైన జగన్మాతని, మహామాయని ప్రార్థించారు. దేవీ భాగవతంలో అమ్మవారి ప్రార్థన, దేవతలు అమ్మవారి కోసం చేసిన ప్రార్థన 27 శ్లోకాలలో ఉన్నది. త్వం శ్రీ హ్రీహి తుష్టి పుష్టిర్ ధృతిర్ దీప్తిశ్చంద్రాదిత్య విమర్దిని అని దేవతలు అమ్మని స్తోత్రం చేశారు. నీవు శ్రీ అనే పేరుతో ఉంటావు. శ్రీ అంటే సహజమైన అర్థం లక్ష్మి అని. కానీ నిజానికి లక్ష్మీదేవికి శ్రీ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఎవరైనా అమ్మ దగ్గరికి వెళ్ళి 5 నిమిషాలు అమ్మకి సేవ చేస్తే ఆ రోజు నుంచి వారిని అమ్మ సేవిస్తుంది. శ్రీ అనే శబ్దం మనకు అర్థం ఏమిటి? శ్రింగ్ శ్రేవాయాం, సేవించు వారిని సేవించునది. భూలోకంలో మానవులు ఇతరుల సేవలు అందుతారు తప్ప ఇతరులకు సేవ చేయడానికి ఇష్టపడరట. ఏదో మీలాంటి పుణ్యాత్ములు తిరుపతి వాసులు ఇతరులకు సేవ చేసి తరిస్తున్నారేమో కానీ, ఎక్కువ మంది ఇతరుల చేత సేవ చేయించుకుని ఆనందం పొందుతారు. ఇతరులకు సేవ చేయమంటే బాధపడతారు. అమ్మ బాబో వాడికి నేను ఎక్కడ సేవ చేస్తానండి, అందరూ కుర్చీలు వేస్తే కుర్చీలో కాసేపు కూర్చోడానికి వీలుంటే కూర్చుంటాను, లేదా మధ్యలో వెళ్ళిపోతానంటాడు కానీ కుర్చీ వేసేవాడు ఉండట. కానీ అమ్మలా కాదు లక్ష్మీదేవి. క్షణకాలం ఎవడైనా తనను సేవిస్తే ఆ రోజు నుంచి వాడిని సేవించే బాధ్యత తన మీద పెట్టుకుని వాడింటిలో తాను సేవకురాలవుతుంది. ఆవుల రూపంలో, గేదెల రూపంలో, మేకల రూపంలో, కోళ్ల రూపంలో, ఇంట్లో ఉండే మనుషుల రూపంలో, భోజన రూపంలో, వస్తువుల రూపంలో ఆ వ్యక్తిని యావజ్జీవితం సేవిస్తుంది. అందువల్ల ఆవిడికి శ్రీ అని పేరు వచ్చింది. ఇవాళ మనం తింటున్న అన్నం లక్ష్మీస్వరూపం, మనం పడుకుంటున్న శయ్య లక్ష్మీస్వరూపం, మనం నివసిస్తున్న ఇల్లు లక్ష్మీస్వరూపం, మన ఇంట్లో పనిచేసే దాస దాసీజనులంతా లక్ష్మీస్వరూపులే. అందుకే అమ్మవారికి దాస్యలక్ష్మి అని కూడా పేరు. లక్ష్మీదేవిని సంతాన లక్ష్మి అని, ధైర్యలక్ష్మి అని, గజలక్ష్మి అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్నామే, ఇవన్నీ అమ్మల స్వరూపాలే. అందుకే అమ్మవారి యొక్క శ్రీ సూక్తంలో ఏం చెప్పారు, అమ్మ నిన్ను సేవిస్తే హస్త్యస్యాజ విగోరథం. ధనం అంటే ఏమిటి, హస్తి ఏనుగు ఒక ధనం, పూర్వం ఏనుగుల ద్వారా సంపాదించేవారు, అందువల్ల ఏనుగులు గొప్ప ధనం. ఇప్పుడు కలియుగంలో ఏనుగులు పోషించే అవకాశం మనకు లేదు, ఓపిక లేక ఏనుగుల్ని పీనుగులు చేసాం. సర్కస్సుల్లో ఉన్న ఏనుగులు చూస్తే ఏనుగుల్లో కనబడుతున్నాయా, పీనుగుల్లో ఉంటున్నాయి, వాటికి తిండి పెట్టడం లేదు పాపం. కానీ నిజానికి ఏనుగులు ఉన్న చోట లక్ష్మి ఉంటుంది, కాబట్టి ఏనుగులు కొంత ధనం. అశ్వ గుర్రములు రథం ఇవన్నీ కూడా సంపదలే, లక్ష్మీస్వరూపాలే. పూర్వం గుర్రాల ద్వారా చాలా పనులు చేసేవారు, గుర్రాల ద్వారానే ప్రయాణం చేసేవారు. ఇప్పటికి కూడా కారు నడుపుతున్నప్పుడు దానికి హార్స్ పవర్ అంటున్నారు, కానీ ఇంకో పవర్ అండంలా. కాబట్టి అశ్వముల ద్వారా ఒక చోటు నుంచి మరో చోటకి వెడుతున్నాం గనక, పనులు చేయించుకుంటున్నాం గనక, సుఖాలు పొందుతున్నావు గనక, గుర్రము కూడా లక్ష్మీ స్వరూపమే. అందుకని హస్తి అశ్వ అజ అంటే మేక, మేక కూడా సంపదే. ఇప్పటికీ మేకలు లేకపోతే చాలామందికి భోజనమే లేదు, కాబట్టి మేకలు సంపదే. ఆవి అంటే గొర్రె. ఇప్పుడు ఈ కలియుగంలో గొర్రెలు చాలా ఎక్కువైపోయాయి అనుకోండి. పూర్వం ఆదివారం వచ్చినప్పుడు మాత్రమే గొర్రెల కాపరులు బయలుదేరేవారు, ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ దరిద్రపు గొర్రెల కాపరులతో దేశం భ్రష్టమైపోతుంది. ఈ గొర్రెల కాపరుల నుంచి గోవులను కాచే గోపాలకుడి యొక్క ప్రాంగణంలోకి మనం వెళ్ళాలి అని ఆ వెంకటేశ్వరుని భక్తితో ప్రార్థిస్తున్నాను. ఆయన తలుచుకుంటేనే మళ్ళీ ధర్మ సంస్థాపన అవుతుంది. ఈ గొర్రెలు కూడా సంపదే, వీటిని కూడా తినడానికో ఉన్ని కోసమో ఉపయోగించుకుంటాం గనక. గో అంటే ఆవులు, అవి సంపదే. అందుకని హస్త్యస్వాజావి గోరథం ఇవన్నీ లక్ష్మీ స్వరూపములు. ఇన్ని రూపములతో లోకములను కాపాడుతున్న జగన్మాత లక్ష్మీస్వరూపిణివైన అమ్మ నీకు నమస్కారం. అమ్మ లక్ష్మిగా ఉన్నది. హిరి అంటే లజ్జ, సిగ్గు రూపంలో ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని పొగిడితే నేనంత వాణ్ణి కాదండి, ఏదో భగవద్ అనుగ్రహంతో ఇంత పని చేస్తున్నామండి అని సిగ్గుపడడం ధర్మమాట. ఇప్పుడు ఇందాక చూసారా, మీరు చాలా గొప్పవాళ్ళు అంటే నాకెందుకండి సన్మానం అన్నారు ఆవిడ. దానికి హిరి అని పేరు. నిజమే సుమా, నేను చాలా గొప్పదాన్ని, నాకు సన్మానం చెయ్యండి అంటే అప్పుడు అది హిరి కదా, హిరి. కానీ ఎవరైనా సన్మానం చేస్తున్నప్పుడు నేను కూడా మీలాంటి మనిషినే అని ఆ సన్మానమును సిగ్గుతో స్వీకరించేవాళ్ళు, మేము గొప్పవాళ్ళమని అహంకరించని వాళ్ళంతా హిరీస్వరూపులు. అలాంటి హిరీస్వరూపంతో అమ్మ ఉన్నదట. అమ్మవారిని ఎప్పుడైనా పొగిడితే కొంచెం సిగ్గుపడుతుందట. పూర్వం సిగ్గుని ఒకటి ఉండేది కదా, మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా అప్పుడప్పుడు సిగ్గుపడేవారు. ఇప్పుడు కలియుగంలో సిగ్గు తగ్గింది, కానీ అయినా ఇంకా సిగ్గుపడేవాళ్ళు ఉన్నారు అని నిరూపిస్తున్నది అమ్మ. అలాంటి సిగ్గు రూపంతో అమ్మ ఉంటున్నది. తుష్టిహి సంతోషం, ఎక్కడుంటే అక్కడ అమ్మవారు ఉంటుంది. అమ్మ అంటే ఏమిటంటే సంతోషమే. మీకు వచ్చిన డబ్బుకి సంతోషించండి, మీలో అమ్మవారు ఉంటుంది. ఎంత వచ్చినా కొంతమంది యావజ్జీవితం దుఃఖిస్తూనే ఉంటారు, అదేమి దరిద్రమో. కానీ సంపద వచ్చే కొద్దీ సంతోషం పోయి దుఃఖం పొందేటటువంటి జీవులు కలియుగంలో ఎక్కువగా ఉంటారట. ఇవాళ మన అదృష్టం బాగుంది, 100 రూపాయలు వచ్చింది. అమ్మయ్యా నాకు పరమేశ్వరి కటాక్షం వల్ల 100 వచ్చింది అని ఆనందించండి. ఆ ఆనందమే అమ్మవారు, దానికి తుష్టి అని పేరు అన్నమాట. అసలు సంతోషం వల్ల ఎంత లాభం అండి. సంతుష్టుడి మూడు జగముల పూజ్యుండు, సంతోషికెప్పుడు జరుగు సుఖము. సంతోషి కాడేని శక్రుడై నశించు, నిర్ధనుండై నన్ను నిద్రవోవు, సంతసించనేని సర్వభూత సుహృత్తములకు ప్రాప్త లాభముదిత మానసులకు, శాంతులకును సుజనులకును గర్వహీనులకును వినతులేనొనర్తు. కృష్ణుడు చెప్పిన మాట ఇది, సంతోషముతో ఉండండి, వాడికి మూడు లోకాలలో సుఖం కలుగుతుంది. ఎవడి దగ్గర సంతోషం ఉంటుందో వాణ్ణి నేను పూజిస్తాను. మూడు జగముల పూజ్యుడు, ముల్లోకాల్లో సంతోషం కలిగిన వాడు పూజ్యుడు, దుఃఖంతో ఉన్నవాణ్ణి నేను పూజించను, వాడు నరకం పాలవుతాడు. అసలు సంతోషమే స్వర్గం, తన దుఃఖమే నరకం. ఏడుస్తూ కూర్చునే వాడికి ఏం లాభం? ఎప్పుడు నాకేమీ లేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు డబ్బు లేదు, నాకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు అని ఏడ్చేవాడికి శరీరం అంతా రోగాలు పట్టుకుంటాయి. ఈ షుగర్ లాంటి రోగాలన్నిటికీ మూల కారణం దుఃఖమే. సంతోషంతో ఉండండి, నాకు ధనం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి అని ఆనందిస్తే ఆ రోజు నుంచి వాడు ఆరోగ్యవంతుడు అవుతాడు. ఆరోగ్యం పొందాలంటే ముందుగా సంతోషం ఉండాలి. సంతోషంతో ఉన్నవాడు ఎంత దూరమైనా నడుస్తాడు. రోజు కొండెక్కి కిందకి దిగండి, ఒక్కసారి అంతకుమించి ఎక్కకండి, ఒకసారి ఎక్కి దిగండి, ఇక మీ శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటుందో చూడండి. ఎప్పుడు ఇంట్లోనే కూర్చుని కదలకుండా కూర్చుని ఏదో సంపాదించాలనే తహతహలోకి వెళ్ళిపోయి శరీరమంతా స్థూలకాయంగా మార్చుకున్న వాడికి అనారోగ్యం వస్తుంది. ఇవాళ మానవులు సుఖపడ్డానికి అలవాటు పడి సుఖం అనే పేరుతో దుఃఖం తెచ్చుకుంటున్నారట. అవకాశం లేక కానీ స్టేజీ మీదకి రావడానికి కూడా రోప్ వే వేయండి అంటారు. ఈ పై నుంచి కిందకి ఎక్కలేరట. అయ్యి బాబు, అంత పెద్ద స్టేజీ వేసేసారండి, ఈ గ్రౌండ్స్లో కొంచెం స్టేజీ బాగుంటే బాగుండండి, లేదా అక్కడి నుంచి ఇక్కడ దాకా రోప్ వే వేస్తే బాగుండండి అనేటటువంటి వాడు తయారయ్యారు. ఏదో మీలాంటి పుణ్యాత్ములు ఇంకా పైదాకా ఎక్కి దిగుతున్నారు, కానీ ఎంత వీలుంటే అంత సుఖం పొందాలని ఈ కలియుగ మానవులు అనుకుంటున్నారు. అదే పెద్ద దుఃఖమట, అది సంతోషం లేకపోవడమట. కాబట్టి మనిషి ఎప్పుడూ సంతుష్టితో ఉండాలి. సంతోషముతో ఉండకపోతే ఇంద్రుడు కూడా నశిస్తాడు. కటిక దరిద్రుడు కూడా సంతోషంతో ఉంటే రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం మీద నిద్రపోతాడు. అలాంటి సంతోషం కలిగిన వారికి, శాంతులకు, సుజనులకు, గర్వం లేని వారికి నేను భక్తితో నమస్కరిస్తానని పరమాత్ముడు కృష్ణుడు భాగవతంలో చెప్పాడు. కాబట్టి సంతోషం అమ్మవారి రూపం, అందుకని అమ్మని తుష్టిహి అన్నారు. రెండవది పుష్టిహి, శరీర ఆరోగ్యమే అమ్మవారు. ఆరోగ్యము కంటే గొప్ప సంపద మరొకటి లేదు. ఇవాళ ఏ పని చేయాలన్నా ముందు మన శరీరం సహకరించాలి. శరీరంతో పాటు మనస్సు కూడా సహకరించాలి. ఆరోగ్యము రెండు రకాలు, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం. ఈ రెండింటినీ కలిపితే పుష్టిహి అంటారు. ముందు శరీరం బాగుండాలి, శరీరంతో పాటు మనస్సు కూడా బాగుండాలి. మనస్సు బాగుంటే శరీరం బాగుంటుంది, శరీరం బాగుంటే మనస్సు బాగుంటుంది. కాబట్టి మన మనస్సులో ఎప్పుడూ కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవి లేకుండా చేసుకోవాలి. ఎవరికైనా 10 రూపాయలు వస్తే సంతోషించండరా, ఆయనకి అమ్మాయ ఓ 100 రూపాయలు వచ్చింది అని మీరు సంతోషిస్తే రేపు పొద్దున భగవంతుడు మీకు ఇంకో 100 ఇస్తాడు. వాడికి ఏదైనా వచ్చిందని మనం ఏడవడం మొదలు పెడితే మనకున్నది కూడా పోతుంది. కాబట్టి మనకి సంపదలు రావాలంటే ఇతరుల అభివృద్ధికి సంతోషం మనం పొందాలి. ఇతరులకి కీర్తి వస్తే అది నా కీర్తి అనుకో, ఇతరులకి సంపద వస్తే అది నా సంపద అనుకో, ఇతరులకి పదవి వస్తే అది నాదనుకో, అప్పుడు భగవంతుడు నీ ఎడల ప్రసన్నుడవుతాడు, నీకు ఆనందం ఇస్తాడు. ఈ మానసిక ఆరోగ్యం బాగుంటే శరీరం కూడా ఆరోగ్యవంతం అవుతుంది. కాబట్టి శారీరక, మానసిక ఆరోగ్యం పొందడం జీవికి అవసరం. దానికి పుష్టిహి అని పేరు. అమ్మా, నువ్వు ఈ రెండింటిని ఇచ్చే పుష్టి స్వరూపిణివి. ధృతి, ధైర్యము కలిగిన అమ్మవారివి నువ్వు. ధృతి అంటే ధైర్యం. ధైర్యం అంటే ఏమిటి? ఎక్కువ ధనం వచ్చినప్పుడు మనిషి విర్రవీగిపోతాడు, ఇక నన్ను మించినవాడు లేడనుకుంటాడు. రేపు పొద్దున ధనం పోతే అంత విర్రవీగుడు పోతుంది. కష్టం వచ్చినా సుఖం వచ్చినా కుంగిపోకుండా విర్రవేగకుండా ఉండేవాడికి ధృతి అనే ఒక లక్షణం ఉన్నది అని శాస్త్రం చెబుతున్నది. ధృతి అనగా ఏమి? కష్టాలకి కుంగిపోకూడదు, సుఖాలకి పొంగిపోకూడదు. సుఖదుఖాలు రెండింటినీ సమానంగా స్వీకరించాలి. సంపదలు ఉన్నప్పుడు, దారిద్ర్యం వచ్చినప్పుడు ఒకే రకంగా ఉండగలగాలి. ఆ ఉండే లక్షణమును సంస్కృతంలో ధృతి అంటారు. ఆ ధృతి నీవు. నీవున్నావంటే ఏ కష్టానికి భయపడం, నీవున్నావంటే సంపదలు వచ్చేయని విర్రవేగం. ఆ ధృతిని మాకు ప్రసాదించు. దీప్తిహి, కాంతిస్వరూపిణివి నువ్వు. కాంతి అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నక్షత్రాలు వీటిల్లో ఉండే తేజస్సు. అదే కాకుండా జ్ఞానం గొప్ప కాంతి. కటిక చీకట్లో కూడా జ్ఞానవంతుడు సుఖంగా ఉంటాడు. అన్నిటికంటే ప్రపంచ శ్రేయస్సు కోరే విజ్ఞానమే గొప్ప కాంతి. జ్ఞానం ఉండడం వేరు. ఆ జ్ఞానం మళ్ళీ ఎలా ఉండాలి? లోకశ్రేయస్సుకు ఉపయోగపడే జ్ఞానం అయి ఉండాలి. జ్ఞాన కలునిలోని శారదయును పోలే. ఒక్కొక్కడు చదువుకుంటాడు కానీ మూర్ఖుడు, వాడు లోకద్రోహి. అటువంటి పాపాత్ముల దగ్గర ఉన్న చదువు వాడికి లోకానికి కూడా ప్రమాదం తెచ్చిపెడుతుంది. విద్యావంతుడవ్వాలి, ఈ విద్య లోకమునకు ఉపయోగపడేలా చెయ్యాలి. అలా చేసేటటువంటి వాడి దగ్గర ఉన్న దానికి ఏమని పేరు? ద్యుతి అని పేరు. ఆ ద్యుతి నీవే, అటువంటి నీకు నమస్కారం. జగన్మాత మమ్మల్ని కాపాడు అని పరిపరి విధాలుగా దేవతలు అమ్మవారిని ప్రార్థించారు. అప్పుడమ్మ వారి కోసం సింహవాహనం మీద ప్రత్యక్షమయ్యింది. అమ్మవారికి నిజానికి రూపం లేదు. మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా, మహాకాళిగా అనేక రూపములతో అమ్మ మనకు ఎందుకు కనబడుతుందంటే, మనం అమ్మని ఎలా చూడాలనుకుంటే అలా కనబడుతుంది. నిజానికి అమ్మకి ఏమని పేరు? పరాశక్తి అని పేరు. శక్తికి ఆకారం ఏముంటుంది? ఈ మైకులో విద్యుత్ శక్తి ఉన్నది, నేను మాట్లాడుతూ ఉంటే అందులో ధ్వనిశక్తి ఉన్నది, మీ చెవుల్లో వినికిడి శక్తి, శ్రవణ శక్తి ఉన్నది, ఇలా ప్రతి జీవిలో శక్తి ఉన్నది. శక్తికి ఒక ఆకారం ఉండదు. ఆ శక్తిని చూడడం కోసం మనం ఎంత ప్రయత్నం చేసినా చూడలేం గనక, మనల్ని అనుగ్రహించడానికి అమ్మ మనము ఎలా అమ్మని భావిస్తున్నామో అలాంటి రూపంతో దర్శనమిస్తుంది. ఒక్కొక్కడు అమ్మవారిని ఏమనుకుంటున్నాడు? సింహం మీద ఉంటుంది అమ్మ, ఆవిడకి 8 చేతులు ఉన్నాయి, శంఖచక్ర గదాపద్మాలు ధరించింది అని భావించేట ఆ రూపంలో దర్శనమిస్తుంది. ఒక్కొక్కడు అమ్మవారంటే భయంకరంగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, చేతిలో సోలం పుట్టుకుంటుంది, కాళీ రూపంతో ఉంటుంది అనుకున్నట్ట, అలా అనుకున్న వాడికి కాళీ రూపంలో దర్శనమిస్తుంది. అమ్మ అంటే అందంగా ఉంటుంది, భువనేశ్వరి, భువన సుందరి అనుకుంటే సుందరి రూపంలో దర్శనమిస్తుంది. అమ్మకి లేదు రూపం, నీ భావన వల్ల అమ్మ ఆ రూపం ధరిస్తుంది. కాబట్టి అమ్మ అంటే రూప అరూప స్వరూపిణి. రూపం లేకుండా మళ్ళీ మన కోసం రూపం ధరించే తల్లి. దేవతలు ప్రస్తుతం అమ్మని సింహవాహనం మీద చూడాలి అనుకున్నారు. పిల్లలకి కథ చెప్పేటప్పుడు సరి అని కథ చెప్పండి. దేవతలు అమ్మవారిని సృష్టించలేదు సుమా, అమ్మవారికి ఒక రూపాన్ని వాళ్ళు కల్పించలేదు, అమ్మవారు ఇలా వచ్చి రక్షించాలి అనుకున్నారు. అనుకోగానే దేవతల్లో ఉన్న శక్తులన్నీ కలిసి దుర్గామాతగా మారింది. ఓ స్త్రీని దేవతలు సృష్టించారని అమాయకులు కథలుగా రాసి దాన్ని పిల్లలకి చెప్పి పిల్లలు కూడా కొంత తప్పుదోవను పట్టిస్తున్నారు. దుర్గాదేవి రూపాన్ని సృష్టించడానికి దేవతలు ఎంత, దేవతల బ్రతుకెంత, దేవతలు అమ్మవారి పాద ధూళి. అమ్మ మమ్మల్ని రక్షించాలి, మహిషాసురం మర్దనం చెయ్యాలని సంకల్పించగానే వాళ్ళ శరీరంలోంచి, ఒక్కొక్కరి శరీరంలోంచి ఒక్కొక్క కాంతి బయటకు వచ్చింది. ఆ కాంతి ఒక రూపం ధరించింది. అంటే దేవతల ప్రార్థనము స్వీకరించి అమ్మ రూపం ధరించింది తప్ప అమ్మని వాళ్ళు సృష్టించలేదు. అమ్మని వాళ్ళు రూపంతో దర్శించారు. ద్రష్టలే తప్ప స్రష్టలు కాదు. ఇది పిల్లల తప్పు కాదు, పిల్లలకి చెప్పే పెద్దల్లో ఉన్న లోపం అన్నమాట. ఇలాంటివి మనం ఇప్పుడు చెప్పకపోతే శాశ్వతంగా పిల్లలు నిజంగానే దేవతలంతా కలిసి దుర్గాదేవిని సృష్టించారనే ఒక భ్రమలో పడతారు. ఎందుకు చెబుతున్నానంటే అమ్మకి రూపం లేదు, కేవలం దేవతలు అలా దర్శించాలనుకోగానే అమ్మ ఆ రూపంలో ప్రత్యక్షమయ్యింది. అప్పుడు ఆవిడ ఎలా ఉన్నది? ఒక పురుష సింహం మీద ఎక్కి కూర్చున్నది, మగ సింహం మీద ఎక్కి కూర్చున్నది. ఆ సింహం భయంకరాకారంలో ఉన్నది, అయినా ఆ సింహమునకు కోపం ఉండదట. అవసరమైతే కోపమును ధరిస్తుంది, ఒత్తప్పుడు కోపాన్ని విడిచిపెడుతుంది. అటువంటి అమ్మ. ఇప్పుడు ఈ అమ్మవారు సింహవాహనం మీద ఎర్రని కాంతితో ప్రత్యక్షమయ్యింది. అగ్నివర్ణ తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః అని మనకు వేదం చెబుతున్నది. అమ్మవారు ఏ రంగులో ఉంటుంది? అగ్నివర్ణ, మంచి కణ 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 మండుతున్న అగ్ని ఏ రంగులో ఉంటుందో అమ్మ ఆ రంగులో ఉంటుంది. మరి ఒక్కొక్కప్పుడు నల్లగా ఎందుకు చూపిస్తున్నారు? శత్రు సంహారం కోసం కాళీ రూపం కూడా ధరిస్తుంది. కాళీ అంటే నల్లనిది, అప్పుడప్పుడు నలుపు అవుతుంది, తెలుపు అవుతుంది. ఇప్పుడు మాత్రం అగ్నివర్ణంలో ప్రత్యక్షమయ్యింది. 8 చేతులలో శంఖం, చక్రం, గద, పద్మం, ధనుస్సు, బాణం, డాలు, పద్మం ఇవన్నీ పుచ్చుకొని 8 చేతులతో దర్శనమిచ్చింది. ఆ అమ్మ ఆ సమయంలో పరమసుందరి, భువనసుందరి, మహాసౌందర్యంతో ఉన్నది. అందుకే అమ్మవారికి శ్రీ సుందరి అని పేరు. ఇంకా సౌందర్యాన్ని దేనితోటి పోల్చలేము. ఆమె దంతాలున్నాయి, అప్పుడే బయటికి తీసిన మల్లె మొగ్గల లేక ముత్యాల దానిమ్మ గింజల అన్నట్టుగా ఉన్నాయట. ఈ పైభాగం ఏమో ఎర్రగా ఉంటాయిగా చిగుళ్ళు, దానిమ్మ గింజలు బయటికి తీయండి ఒకసారి. ఆ పైన ఏమో ఎరుపు ఉంటుంది, పక్కనంతా ఒక రకమైన తెలుపు ఉంటుంది. అలాగే అమ్మవారి దంతములు కూడా చివుళ్ళు ఎర్రగా ఉండి కిందంతా తెల్లగా ఉండి చూడడానికి దాడిమీ ఫలబీజాభ దంత పంక్తి విరాచిత అని దేవీ భాగవతంలో చెప్పారు. దాడిమీ అంటే దానిమ్మ, ఫల పండు, దాడిమీ ఫలము అంటే దానిమ్మ పండు, బీజ అంటే గులతో అమ్మ మెరిసిపోతుంది, ఆవిడ దంతములు అంత అందంగా ఉన్నాయన్నమాట. అదేంటో ఈ మధ్యన కలియుగంలో ఎంత అందగత్తెలో చూసినా ఈ పళ్ళు మాత్రం దానిమ్మ గింజల్లో ఉండడం లేదు. కానీ అమ్మ జగన్మాత కనుక సౌందర్య రూపంతో అలా దర్శనమిచ్చింది. ఇంకో ముక్కు ఉన్నది, సంపంగి పుష్పములా ఉన్నదట. నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత అని దీనినే లలితా సహస్రనామంలో రాశారు. నవ అప్పుడే వికసించిన కొత్త చంపక సంపంగి పుష్ప, పుష్పముతో ఆభ సమానమైన నాసాదండ విరాజిత ముక్కుదూలముతో ఉన్నది. అమ్మవారికి ముక్కు ఉన్నది, ఆ ముక్కు ఎలా ఉన్నది, అప్పుడే వికసించిన సంపంగి పువ్వులో ఉందిట. సంపంగి పువ్వు పట్టుకొచ్చి అక్కడ పెట్టినట్టుగా ఉందిట. మళ్ళీ ఆ సంపంగి పువ్వు కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టి పట్టుకొచ్చి మెళ్ళలో వేసిన దండ కాదు, ఏడాది క్రితం కోసి ఫ్రిడ్జ్లో పెట్టి 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 బయటికి తీసిన సంపంగి పువ్వులు చూస్తే అసహ్యంగా ఉంటాయి. అప్పుడే కోసినటువంటి సంపంగి పుష్పం ఎట్లున్నదో అమ్మ ముక్కలా ఉన్నదట. ఇంకా కళ్ళున్నాయి, మంచి తామర పువ్వు రేకులులాగా ఉన్నాయి. అటువంటి తామర పువ్వుల్లాంటి కళ్ళతో పరమ సౌందర్యంతో అమ్మ దర్శనమివ్వగానే జయహో జగన్మాత అని అమ్మని భక్తితో ప్రార్థించారు దేవతలు. అమ్మ, శ్రీమన్నారాయణుడు గాఢంగా నిద్రపోయాడు సముద్ర తీరంలో. ఆయన నిద్రపోయేటప్పుడు తన తలని ఎక్కుపెట్టిన అల్లెతాడు మీద పెట్టుకున్నాడు, ధనుస్సు మీద పెట్టుకున్నాడు. ఆ అల్లెతాడుని మేము వమ్మిరి అనే పురుగు ద్వారా కత్తిరింపజేశాం. అల్లెతాడు తెగడంతో శ్రీహరి యొక్క శిరస్సు తెగి ఎక్కడికో వెళ్ళిపోయింది, మళ్ళీ కనబడకుండా పోయింది. మా హరి శిరస్సు ఆయనకి తిరిగి అతుక్కోవాలి, ఆయన లేవాలి, భయంకరుడైన హయగ్రీవుడనే రాక్షసుని సంహరించాలి. ఆ హయగ్రీవుడి వధ కోసం మా స్వామిని పునర్జీవింపజేయి తల్లి అని వాళ్ళు ప్రార్థించారు. అప్పుడు అమ్మ చిరునవ్వు నవ్వుతూ, ఇదంతా నేను శ్రీహరి కలిసి ఆడిన ఒక గొప్ప నాటకం, ఇప్పుడు మీకు అసలు రహస్యం చెబుతున్నాను వినండి. చాలా కాలం క్రితం సముద్ర జలాలలో హయగ్రీవుడని ఒక రాక్షసుడు పుట్టుకొచ్చాడు. హయము అంటే గుర్రం, గ్రీవము అంటే మెడ ఈ కంఠం నుంచి పైభాగం అంతా గుర్రపు తల, కింద భాగం అంతా రాక్షసాకారం కలిగిన ఒకనొక జీవి పుట్టుకొచ్చాడు. వాడి తలంతా హయ ఆకారంలో ఉన్నది గనక, గుర్రపు తల కలిగిన వాడు గనక వాడికి హయగ్రీవుడు అని పేరు వచ్చింది. ఈ హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మ యొక్క ముక్కులోంచి పుట్టుకొచ్చాట. బ్రహ్మగారు ఒకసారి గాలి విడిచిపెట్టాడు, ఆ గాలి సముద్రంలోకి వచ్చింది. సముద్రంలో ఈ గాలి కలవగానే ఈ రాక్షసుడు వికృతాకారుడు పుట్టుకొచ్చాడు. దానికి కారణం ఒకటి ఉన్నది, బ్రహ్మగారు అప్పుడే గాఢంగా నిద్రపోయి ఆ నిద్రలోంచి అప్పుడే మెలకువ తెచ్చుకున్నాడు. మెలకువ తెచ్చుకున్నప్పుడు వచ్చే గాలిలో ఒక విచిత్రమైన వేడి ఉన్నదట, ఆ వేడి వల్ల వాడు పుట్టుకొచ్చాడు. ఎప్పుడైనా చూడండి, అప్పుడే నిద్రలోంచి లేచిన వాడి దగ్గరికి వెళ్ళండి, ఆ ముక్కుల్లోంచి వచ్చే గాలిలో ఒక దుర్వాసన వస్తుంది. నిద్రపోవడం వల్ల నోట్లో పాచి అది పుట్టి ఆ ముక్కులు అని అనగానే ఆ వాసన పీల్చడం చాలా కష్టం. అందుకే నిద్రపోయి లేచిన వాడి దగ్గరికి మాత్రం వెళ్ళడానికి కొంచెం జంకుతున్నాను, మళ్ళీ వాడి గాలి నా మీద పడి ఇంకో కొత్త హయగ్రీవుడు పుట్టుకొస్తాడేమో అని. అందుకే లేవగానే కొంచెం దూరంగా ఉండి మాట్లాడాలని పెద్దలు చెప్పారు. మన పెద్దలు ఏం చెప్పినా అందులో ఒక ఆరోగ్య సూత్రం ఉంటుంది. నిద్రలోంచి లేచినప్పుడు మనుషుల దగ్గర ఒక రకమైన బద్ధకం ఉంటుంది, నోటి దగ్గర ఒక రకమైన దుర్వాసన ఉంటుంది, పైగా ఆ బద్ధకంలో మత్తులో లేచినప్పుడు వాడు ఏమంటాడో కూడా తెలియదు. ఒక్కొక్కటి నిద్రపోతున్నప్పుడు మనం ఫోన్ చేసామంటే వాడు ఆ నిద్ర మత్తులో ఏం చేసావని గురువుగారిని కూడా తిట్టచ్చు, ఎందుకు వచ్చింది, అందుకని గాఢంగా నిద్రపోయి అప్పుడే లేస్తున్నాడో లేదో తెలుసుకుని ఫోన్ చేయడం మంచిది. ఇప్పుడు ఆ ముక్కులోంచి వచ్చిన గాలి సముద్ర జలంలో కలిసి ఈ రాక్షసుడు పుట్టాడు. వాడు తామసగుణంతో పుట్టాడు. తామసగుణము అనగా ఎవరు చెప్పినా వినని మూర్ఖత్వం. తమో గుణ ప్రధానులు ఎలా ఉంటారో దేవీ భాగవతంలో చెప్పారు. ఎవడు తమో గుణ ప్రధానుడు, ఎవడు రజోగుణ ప్రధానుడు, ఎవడు సత్వగుణ ప్రధానుడు,
తిట్టినా కొట్టినా కిక్కురు మరకుండా చిరునవ్వుతూ ఉంటారట. అత్యావశ్యక స్థితిలో మాత్రం పరాక్రమం ప్రదర్శిస్తారు, అప్పుడు మాత్రం శత్రువులు చీల్చి చెండాడతారు. అనవసరంగా కోపం తెచ్చుకోరు, వీళ్ళని సాత్వికులు అంటారు. సాత్వికుల్లో ప్రధానమూర్తి ధర్మరాజు అనమాట. ధర్మరాజును చూడండి, అంత తేలిగ్గా కోపం రాదు. వచ్చిందా అవతల వాడు ఎటువంటి వాడైనా చావవలసింది. చీటికి మాటికి కోపం తెచ్చుకోకుండా అత్యావశ్యక స్థితిలో శత్రు వినాశనమునకు మాత్రమే కోపము తెచ్చుకోవడం సాత్వికుల లక్షణం. ఇంకా రజోగుణ ప్రధానులు, వీళ్ళు చిన్న మాట అంటే పడరు. సుంఠ అని వాడిని అన్నామా, ఇక వాడితో తంటాయే, నీ బతుకు పెంటే, వాడు సుంఠ అనగానే వెంటనే కత్తి తీసి నరికి వదలబారేస్తాడు. తిట్టిన వెంటనే కోపం తెచ్చుకునేవాడు రజోగుణ ప్రధానుడు. సహజంగా అవతల వాళ్ళు కోపగిస్తే వీడు కోపగిస్తాడనమాట. తమోగుణ ప్రధానుడు ఎలా ఉండట, అసలు వాడిని ఏమనక్కర్లేదు, అన్నిటికీ తిడతాడు వాడు. ఏమండి అన్నం తిన్నారా, ఏ నేను అన్నం తిన్నానా లేక సున్నం తిన్నానా అంటాడు. పోన్లండి తినద్దులండి అంటే, అంటే నన్ను తినద్దన్నావా అంటాడు. అయ్యగారు రమ్మంటారా, ఏం రమ్మంటేనే వస్తావా అంటాడు. పోని రావద్దంటారా, ఏ రావద్దంటే మానేస్తావా అంటాడు. ఇంక వీడికి మీ చాలా తంట, వాడితో ఏం మాట్లాడినా దిబ్బంది. క్షణే తుష్టాహ క్షణే రుష్టాహ వితుష్టాశ్చ క్షణే క్షణే అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకర అన్నాడు. అంటే ఈ క్షణంలో కోపం, ఆ క్షణంలో సంతోషం, మళ్ళీ అంతలోనే కోపం, మళ్ళీ అంతలోనే సంతోషం. ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు సంతోషం వస్తుందో తెలియదు. వాడితో కాపురం చేయటం అంటే చాలా కష్టం, వాడితో స్నేహం అంటే చాలా కష్టం. వీళ్ళని తమోగుణ ప్రధానులు అంటారు. వీళ్ళని దగ్గర పావులాగా వెలగాలట. అంటే వాడు పాము, మనం పాము దగ్గర విషసర్పం దగ్గర ఉన్నటువంటి మామూలు మనుషుల్లో ఉంటాం అన్నమాట. ఎప్పుడు ఎందుకు కోపం వస్తుందో తెలియదు కదా. మరి ఈ క్షణం ఆనందం కలిగిందంటే ఇంత లడ్డు పట్టుకొచ్చి పెద్ద లడ్డు అండి తిరుపతి లడ్డు అండి తినండి అని చేతిలో పెడతాడు. ఫోన్లో ఆయన ఇచ్చాడు కదా అని తిన్నాక కాసేపట్లో కోపం వస్తే నెత్తి మీద తోటికొట్టి ఇందాక తిన్న లడ్డు కక్కండి అంటాడు. ఎక్కడ కక్కుతాం, అప్పటికే లోపల తుక్కు తుక్కు అయిపోయింది. ఇంకా కక్కమంటే ఏం కక్కుతాడు వీడు. ఇలా అనుక్షణము కోపగించేటటువంటి వాడు, ఏ క్షణంలో ఎలా మాట్లాడుతుందో తెలియనటువంటి వాడు తమోగుణ ప్రధానుడు. ఇప్పుడు ఈ హయగ్రీవుడు అటువంటి తామసగుణ ప్రధానుడు. వాడికి రాక్షసులంతా అండగా నిలబడ్డారట. మాకు కొత్తవాడు దొరికాడు అనుకుని రాక్షసులంతా వాడిని ఒక గొప్ప కూటమి కింద ఏర్పాటు చేసి, పెద్ద కూటమి అనమాట, ఆ కూటమికి వాడిని నాయకుడిగా అనుకున్నారు. ఈ పెద్ద కూటమికి నాయకుడు అయిన వెంటనే వీడికి ఏమనిపించింది, ఈ ప్రపంచమంతా నా గుప్పిట్లో పెట్టుకోవాలనిపించింది. ప్రపంచమంతా గుప్పిట్లో పెట్టుకోవాలంటే తనకున్న శక్తి సరిపోలేదు. అందుకని వాడు దేవతలందరినీ జయించాలి, ప్రపంచమంతా నా వశం అవ్వాలి, అవ్వాలంటే శక్తులు కావాలి, శక్తులు కావాలంటే ఏం చెయ్యాలి అని రాక్షస గురువు శుక్రాచార్యుని అడిగాడు. శుక్రుడు, అమ్మవారి కోసం తపస్సు చెయ్యి, అమ్మవారికి ఒక బీజం ఉన్నది, ఆ బీజం భక్తితో నువ్వు జపం చేస్తే నీకు అమ్మ ప్రత్యక్షమవుతుంది, అనేక శక్తులు పొందొచ్చు. శక్తులే కాదు, అసలు మరణం లేని జీవితం కూడా పొందొచ్చు. ఆ బీజమునకు కామరాజ బీజము అని పేరు, క్లీం అనే బీజం అది. ఈ బీజం గురువుల దగ్గర ఉపదేశం పొంది భక్తితో జపం చేస్తే అమ్మ ప్రసన్నురాలై ప్రత్యక్షమవుతుంది, నువ్వు ఏమడిగితే అది ఇస్తుంది, మరణం లేని వరం కోరుకో నువ్వు అమ్మ ద్వారా. ఒకవేళ మరణం లేని వరం ఇవ్వనంటే అప్పుడు నువ్వు అంత తేలికగా చావులేని వరం కోరుకో, తద్వారా మహాపరాక్రమవంతుడు అవుతావు, రాక్షసులకి నాయకుడి అవుతావు, ప్రపంచమంతా గుప్పెట్లో పెట్టుకుంటావు అని శుక్రుడు సెలవిచ్చాడు. దాంతో ఈ హయగ్రీవుడు శుక్రాచార్యుడి దగ్గర ఈ క్లీం అనే బీజాన్ని ఉపదేశంగా పొంది తపస్సు చేయడానికి వెళ్ళాడు. అప్పటికింకా భూమి మీదకి రాలేదు, సముద్రంలో ఉంది, సముద్రంలో కలిసిపోయి ఇంకా ఒక స్థితిలో లేదట. అందుకని నీళ్లల్లో కూర్చుని తపస్సు చేశాడు. వాడు మహాతపస్సు చేశాడు, నిజంగా వాడు మొండాడు. 100 సంవత్సరముల కాలం క్లీం 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 అని జపం చేశాడు. ఈ 100 సంవత్సరాలు వాడి కళ్ళ ముందు సముద్రంలో కొన్ని ప్రాణులు కొట్టుకొచ్చినా వాటిని తినలేదు, ఆహారం విడిచిపెట్టాడు. నిరాహారుడై మౌనముగా తపస్సు చేశాడు, బీజాక్షర జపం చేశాడు. 100 ఏళ్ళు పూర్తయింది. ఆ మహాతపస్సుకి ఆ బీజ జపమునకు సంతోషించి జగన్మాత ప్రత్యక్షమయ్యింది. అప్పుడు ఆవిడ ఎలా ఉన్నదట, నీలోత్పల దళ శ్యామ, వీడికి కనబడేటప్పుడు నల్లని కలువు పువ్వు రంగులో దర్శనమిచ్చింది. సింహవాహనం మీద నల్ల కలువు పువ్వు రంగులో దర్శనమిచ్చింది. చూశారు, ఇందాక దేవతలకేమో అగ్నివర్ణంలో దర్శనమిచ్చింది, కానీ వీడికి మాత్రం నల్ల కలువు పువ్వు రంగులో దర్శనమిచ్చింది. ఎందుకంటే వీడి కోరికలో తేడా, వీడి మనస్సులో తేడా ఉన్నది కనుక మన మనస్సుని బట్టి అమ్మ దర్శనమిస్తుంది. అందుకే వాడికి నల్లని కలువు పువ్వు రంగులో దర్శనమిచ్చింది. వాడు భక్తితో అమ్మని ధ్యానం చేశాడు. వరం ఉరుణీష్వ భద్రంతే, నీకేం వరం కావాలో వరం ఇస్తాను కోరుకో, నీకు శుభం కలుగుగాక అన్నది అమ్మ. వాడు చాలా తెలివైన వాడు కదా, అందుకని చావు లేని వరం ప్రసాదించమ్మ అన్నట్ట. నాకు మరణం ఉండకూడదు, నాకు చావు ఉండకూడదు, అలాంటి వరం ప్రసాదించు అనగానే ఆవిడ చిరునవ్వు నవ్వింది. ఉత్పన్నస్య ధ్రువం మృత్యు, ధ్రువో జన్మ మృతస్య చ. నాయన, పుట్టిన ప్రతివాడు ఎప్పుడో ఒకప్పుడు చచ్చి తీరాలి, చచ్చాక మళ్ళీ పుట్టాలి. పుట్టడం చావడం, పుట్టడం చావడం, ఇది ఒక చక్రం. ఈ చక్రం నుంచి బయటపడడం జీవుల వల్ల కాదు. ఈ పంచభూతములలో ఎక్కడ పుట్టినా వాడు మరణించవలసిందే. పంచభూతాలంటే అగ్ని, జలం, వాయువు, ఆకాశం, భూమి. ఈ ఐదు స్థలములలో ఎక్కడ పుట్టినా వాడు ఎప్పుడో ఒకప్పుడు మరణించి తీరవలసిందే. అందుకే మనకి మర్త్యులు అని పేరు. మృత్యుహు అస్తి ఇది మర్త్యః. మనకి మరణం ఉన్నది గనక, మన శరీరం మార్పులకు గురవుతోంది గనక మన శరీరమునకు మర్త్య శరీరం అని పేరు. ఈ పంచభూతాల్లో మీరు ఎక్కడ పుట్టండి, వాయువులో పుట్టండి, నీళ్లల్లో పుట్టండి, ఆకాశంలో పుట్టండి, అగ్నిలో పుట్టండి, భూమి మీద పుట్టండి, చచ్చి తీరవలసిందే. చచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికో చోటకు వెళ్ళవలసిందే, పునర్జన్మ ఎత్తవలసిందే. ఈ పంచభూతాలకి అతీతమైన ఏమణి ద్వీపానికో వైకుంఠానికో కైలాసానికో పోతే మాత్రం మనకి పునర్జన్మ అంత తేలికగా రాదు. అందుకే జీవులకు మానవులు లేక మర్త్యులు అని పేరు. నాయన, పుట్టినవాడికి చావు తప్పదు, చచ్చినవాడికి మళ్ళీ పుట్టుక తప్పదు, కాబట్టి నీకు మృత్యువు లేని వరం ఇవ్వను. ఇంకేదైనా వరం కోరుకో. అద్యవాబ్ద శతాంతే వా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. ఇవాళవ్వచ్చు, రేపవ్వచ్చు, సంవత్సరం తర్వాత అవ్వచ్చు, నూరేళ్ల తర్వాత అయినా జీవికి మరణము తప్పదు. మృత్యుర్జన్మవతాం వీర, మృత్యుర్జన్మవతాం వీర, దేహేన సహజాయతే అద్యవాబ్ద శతాంతేవా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. వీరుడా, పుట్టినవాడికి మృత్యువు తప్పదు. ఈ మృత్యువు అద్య ఈరోజు అవ్వచ్చు, అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవ నూరేళ్ల తర్వాతైనా ప్రాణిన పుట్టినవాడికి మృత్యుహు మరణము ధ్రువం తప్పదు. కాబట్టి మరణం తప్పదు, ఎప్పుడో ఒకప్పుడు, అది ఎప్పుడో చెప్పలేము. కానీ ప్రతి జీవికి బ్రహ్మదేవుడు నుదుట ఒక రాత రాస్తాడు, వీడి ఇంతకాలం బతకాలి, ఇక్కడ బ్రతకాలి, ఇక్కడ ఉండాలి అని ఆయన రాస్తాడు. ఆ రాసిన రాతని తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు, నుదుట రాసిన రాతని బ్రహ్మే మార్చలేట. లలాట లిఖిత రేఖ పరిమార్చుం నశక్యతే, నుదుట రాయబడిన రాతని మార్చుకోవడం ఎవరి వల్ల కాదు. కాబట్టి మరణము లేని వరం కరుణించడం కుదరదు, ఇంకేదైనా కోరుకో అంది. అప్పుడు వాడు బాగా ఆలోచించి, జగన్మాత, నేను గుర్రపుతలతో పుట్టాను, నాలాంటి గుర్రపుతల కలిగినవాడు మరెవడైనా ఈ లోకంలో ఉన్నాడా, హయగ్రీవుడు మరొకడున్నాడా అని అడిగాడు. అప్పుడు అమ్మ చిరునవ్వు నవ్వింది. వాడు ఎందుకు అడిగాడో తెలుసు కదా, అమ్మకి తెలియదా, ఆవిడికి తెలియకుండా ఏమైనా ఉంటుందా, అందుకని ఆవిడ చిరునవ్వు నవ్వుతామన్నది. నాయన, ప్రస్తుతానికి నీ వంటి హయగ్రీవుడు మరొకడు లేడు, నువ్వు ఒక్కడివే సమస్త లోకాల్లోనూ హయగ్రీవుడివి. అనగానే ప్రస్తుతానికి లేడంటే భవిష్యత్తులో కూడా పుట్టపోవచ్చు, హయగ్రీవుడిని నేనొకడిని. మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చింది వాడికి, రేపు నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, నాకు పుట్టే పిల్లలు కూడా హయగ్రీవులు అవుతారా అన్నాడు. లేదు నాయన, హయగ్రీవుడిగా పుట్టాలంటే అంత తేలిక కాదు, బ్రహ్మగారు ఏదో చిన్న కొంటి పని చేయటం వల్ల నువ్వు హయగ్రీవుడి వై పుట్టావు. రేపు నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకున్నా నీకు హయగ్రీవులు పుడతారనే గ్యారంటీ లేదు. మహానుభావులకి దుర్మార్గులు పుట్టరా, దుర్మార్గులకి మంచివాళ్ళు పుట్టరా, కాబట్టి నీకు హయగ్రీవులు పుట్టే అవకాశం లేదన్నదమ్మ. అంటే హయగ్రీవుణ్ణి నేను ఒక్కడే, నేను రేపు వివాహం చేసుకున్నా నాకు నాలాంటి వాళ్ళు పుట్టరు, కాబట్టి ఈ ప్రపంచంలో హయగ్రీవుడు మరొకడు ఉండే అవకాశం లేదు అని వాడు రూఢి చేసుకుని ఇప్పుడు అమ్మకేసి తిరిగాడు. అమ్మ, నాకెవరి చేతిలోనూ చావు లేకుండా వరమియ్యి. సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులలో ఎవరి వల్ల నాకు మరణం ఉండకూడదు. ఒక్క నాలాంటి హయగ్రీవుడి చేతిలో తప్ప, హయగ్రీవుడి చేతిలో తప్ప నాకు చావు లేకుండా వరమియ్యి అన్నాడు వాడు. మరో హయగ్రీవుడు పుట్టడు అని అతని నమ్మకం. అందువల్ల హయగ్రీవుని చేతిలో తప్ప మరొకరి చేతిలో మరణం లేకుండా వరమియ్యి అంటే తథాస్తు అన్నది. అమ్మ, నీకు అంత తేలికగా మృత్యువు రాదు. నువ్వు మంచి పనులు చేసావంటే, లోకశ్రేయస్సు కోసం పాటుపడ్డావంటే నిజంగానే నీకు చావు రాదు. కానీ నేను నీకు వరమిచ్చాను కాబట్టి అంత తేలికగా ఎవరి చేతిలోనూ చావు ఉండదు గనక రెచ్చిపోయి లోకములో ఉన్న ప్రజల్ని నాశనం చేసినా, ఋషులను పాడు చేసినా, గోవులను సంహరించినా, దేవతల సొమ్మును దిగమ్రింగినా, మానవులను పాడు చేసినా, మహాత్ముల జోలికి వెళ్ళినా నిన్ను ఈ వరం కాపాడదు. అప్పుడు ఒక హయగ్రీవుడు పుట్టుకొస్తాడు, నీ అంతం చూస్తాడు. కాబట్టి నువ్వు బుద్ధిగా ఉంటే నీకు మృత్యువు రాదు అని చెప్పి అమ్మ అప్పుడు అదృశ్యమైపోయింది. ఇప్పుడు ఇదంతా మళ్ళీ అమ్మవారే చెప్పింది దేవతలకి. ఇప్పుడు మీకు అర్థమైందా, ఆనాడు హయగ్రీవుడు నా ద్వారా ఈ వరం పొందాడు, ఈ వరం వాడికి నేనే ఇచ్చాను, అందుకే హయగ్రీవుణ్ణి మీరు ఇన్నేళ్ళు యుద్ధం చేసినా చంపలేకపోయారు. 1000 ఏళ్ళు మీరు హయగ్రీవుడితో ఈ విష్ణువు యొక్క నేతృత్వంలో యుద్ధం చేసి వాడిని చంపలేకపోవడానికి మూల కారణం నేను. ఒకప్పుడు వాడికి హయగ్రీవుని చేతిలో తప్ప మరొకరి చేతిలో మరణము లేకుండా వరం కరుణించడమే. ఇప్పుడు వాడిని చంపాలంటే దానికి ఒకటే మార్గం, విష్ణువు హయగ్రీవుడై లేవాలి. విష్ణువు హయగ్రీవుడైతేనే ఈ హయగ్రీవుడు ఆ హయగ్రీవుడిని చంపుతాడు. అందుకే ఉన్న తల ముందు పోగొట్టాను విష్ణువుకి. దీనికి కూడా ఒక కారణం ఉన్నది, లేకపోలేదు కారణం. ఒకప్పుడు పాలసముద్రంలో ఆదిశేషుడి మీద ఒయ్యారంగా పడుకున్నాడు విష్ణువు. చాలా అందంగా ఉన్నట్టు ఆయన. లక్ష్మీదేవి ఆయన పాదాలు ఒత్తింది. ఒత్తుతూ ఒత్తుతూ ఒక్కసారి తన కంటిని కుడి చేతితో తుడుచుకున్నది. ఆవిడ కంటికి నల్లని కాటుకున్నది. పూర్వం ఆడవాళ్ళు కాటుగా నోటి పెట్టుకునేవారు, తిలకం ఒకటి కాటు కొట్టి పెట్టుకునేవారు, స్టిక్కులు పెట్టుకునేవారు కాదు. అవేవో బొట్టులు కూడా స్టిక్కులే. మనిషి జీవితమే దరిద్రం, ఓ స్టిక్ అయిపోతుంది. కానీ ఈ అమ్మవారు ఆ రోజుల్లో మంచి కాటుక పెట్టుకున్నది. ఆ కాటుకున్న కంటిని కుడి చేత్తో ఇలా అనుకున్నదట. అనుకోగా ఆ కాటుక చేతి గోరి కంటుకుంది. ఆ గోరుతో బొగ్గ మీద ఇలా అనుకున్నది. దాంతో ఆవిడ బొగ్గకి ఆ కంటి కాటుక అంటుకున్నది. దాంతో బొగ్గ మీద ఓ అందమైన మచ్చొచ్చి పడింది. బ్యూటీ స్పాట్ అంటారు దాన్ని. బొగ్గలకి పూర్వం చుక్క పెట్టుకునేవారు, దిష్టి చుక్క. ఈ దిష్టి చుక్క పెట్టుకోవడం వల్ల లాభం ఏమిటో తెలిసినా, ఎవరైనా ఆ వ్యక్తిని చూడగానే అందంగా ఉన్నావు అని 2 సార్లు అన్నారంటే 3వ సారి ఆ పిల్లకి ఏదో రావచ్చు. ఒకప్పుడు ఓ పౌరాణికుడికి నల్లగా ఇంత ఒత్తైన జుట్టు ఉండేది. వచ్చిన వాడల్లా ఎంత జుట్టు అన్నారో ఆయన జుట్టు ఊడిపోయింది. దీనికే దిష్టి అని పేరు. అందుకే ఈ బాధపడలేక ఉన్న జుట్టు అంత రోజు గుండు చేయించుకుంటాడు ఒక ఆయన ఎదురుగుండా కూర్చొని. గుండు చేయించుకుంటే అసలు జుట్టు ఉందో లేదో అడిగి తెలియదు కనుక, అది బట్టతలో గుండో తెలియదు కనుక. ఈ తెలివితేటలు కూడా కొందరు నేర్చిన కారణం ఇదన్నమాట. ఇక ఉన్న 4 వెంట్రుకలకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బొగ్గు రంగు వేస్తే ఆ బొగ్గు రంగు వల్ల కూడా అది జుట్టు కింద కనబడి కొంతమంది బాధపడుతున్నారు. ఎందుకు చెబుతున్నారంటే, 10 సార్లు అవతల వాడికి అది ఉంది ఇది ఉంది అని కొంతమంది అన్నారంటే ఆ దోషం వాడికి తగిలి వాడికి లేనిపోని ఇబ్బంది వస్తుంది. దీనికి ఏమని పేరు, సంస్కృతంలో దృష్టి దోషం, తెలుగులో దిష్టి. ఈ దిష్టి పోవడానికి పూర్వం ఆడవాళ్ళకి ఎడం వేపున కానీ కుడి వేపున కానీ ఒక చిన్న చుక్క పెట్టేవారు. ఇప్పటికి కూడా పెళ్ళిళ్ళలో ఓ దిష్టి చుక్కను పెడతారు. చక్కగా పెళ్లి కూతుర్ని అలంకరించాక ఓ చుక్క పెడితే వచ్చిన వాడు చుక్క మీద దృష్టి పెడతాడు, ఈ చక్కని చుక్క మీద దృష్టి పెట్టాడు. దాంతో ఈవిడికి దిష్టి దోషం ఉండదన్నమాట. ఈ చుక్క పెడితే ఒక లాభం ఏమిటంటే, ఇలాంటి సౌందర్యమును చూచి ఎవడైనా దిష్టి కొడితే ఆ దృష్టి దోషం తగలదట. ఇప్పుడు లక్ష్మీదేవికి ఈ కాటుక ఒక మచ్చ కింద పడింది, ఓ దిష్టి చుక్కలా పడింది. అది చూశాడు శ్రీహరి, సంతోషంతో ఓ నవ్వు నవ్వాడు. ఆహా, ఎర్రగా బంగారపు రంగులో ఉన్న లక్ష్మీదేవి బొగ్గకు ఒక చుక్క అంటుకుంది, ఆ చుక్క ఎంత బాగుందో అని బాగుందని నవ్వాడు ఆయన. నిజానికి ఆయనేమి వెకిలిగా నవ్వలేదు, అపహాస్యం చేయడానికి నవ్వలేదు, సంతోషంతో నవ్వాడు. కానీ లక్ష్మీదేవికి అనుమానం వచ్చింది, ఎందుకు ఈయన నవ్వుతున్నాడు నన్ను చూసి? ఈ మగవాళ్ళని నమ్మకూడదు. నరవరు లోయమనూతన ప్రియులు కదే, ఈ మగవాళ్ళకి ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళ మీద వ్యామోహం ఉంటుంది. చాలా కాలమై పెళ్లి చేసుకున్న కారణం చేత నా మీద వ్యామోహం తగ్గి మరొక స్త్రీ మీద ఏమైనా వ్యామోహం కలిగిందా, లేక నా అందంలో తేడా వచ్చిందా, ఎందుకు నవ్వాడినా అని చిన్న అనుమానపు చర్చ మనస్సులో మొదలుపెట్టింది. క్రమక్రమంగా అనుమానం పెనుభూతమైపోయింది. నిజానికి అమ్మవారికి ఎప్పుడైనా అనుమానం వస్తుందా? రాదు. కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆవిడకి కూడా రజోగుణం ప్రబలింది. అనుమానం పెరగ్గా పెరగ్గా ఏమనుకుందిట, సందేహం లేదు, ఈయన మరొక స్త్రీ వ్యామోహంలో పడ్డాడు. ఆ స్త్రీ సౌందర్యం ఈయనను ఆకట్టుకున్నది, నా సౌందర్యం ఈయనకి అసహ్యం కలిగించింది. అందుకే నన్ను చూచి ఈయన అసహ్యించుకుని వెకిలిగా నవ్వాడు. ఇలాంటి మొగుడుంటేనే లేకపోతేనేం, అసలు భర్త లేకపోయినా పర్వాలేదు కానీ సవతిపోరు ప్రమాదం, సవతిపోరు కంటే భర్త పోవడమే మంచిది అనుకుని ఏమరిపోటున నిద్రపోతున్నప్పుడు ఈయన శిరస్సు తెగి ఎవరికీ కనబడకుండా పోగాక అని చెప్పించేసింది లక్ష్మి. ఆనాడు లక్ష్మి పెట్టిన శాపం వల్ల ఈయన శిరస్సు తెగింది. ఆవిడకి ఆ కోపం రాకపోతే శాపం పెట్టదు, శాపం పెట్టకపోతే శిరస్సు తెగదు, శిరస్సు తెగకపోతే ఈయన హయగ్రీవుడు అవ్వడు, హయగ్రీవుడు అవ్వకపోతే హయగ్రీవుడు అనే రాక్షసుడు మరణించడు. దానికోసం నేను, విష్ణువు, లక్ష్మి ఇలాంటి గుణములను ఆవాహన చేసుకుని లోకం కోసం ఒక లీల చేసాం, ఒక నాటకం ఆడాం. ఇదంతా మా మాయా నాటకం. ఇప్పుడు మీరు పని చెయ్యండి, విశ్వకర్మని పిలవండి. విశ్వకర్మ ద్వారా ఇనుముతో తయారు చేసిన ఒక గుర్రపు తల తీసుకురండి. అయోమయ అస్య ముఖం, ఇనుముతో తయారు చేసిన గుర్రపు తల. ఆ తల పట్టుకొచ్చి ఈ విష్ణువు దగ్గర పెట్టండి. నా మహామహిమ వల్ల ఆ ఇనపతల ఆయన మొండానికి తగలగానే టక్కున అతుక్కుపోతుంది, ఆయనకి జీవం వస్తుంది, ఈ ఇనపతలకి చైతన్యం వస్తుంది. ఆ తర్వాత ఆయన కొత్త అందంతో ప్రత్యక్షమవుతాడు. ఈ హయగ్రీవుడు ఆ హయగ్రీవుణ్ణి సంహరిస్తాడు. అనగానే దేవతల అమ్మకి భక్తితో నమస్కరించారు. ఓహో, అసలు కారణం ఇదా అనుకున్నారు. విశ్వకర్మని పిలిచారు. విశ్వకర్మ, ఒక అయోమయమైన గుర్రపు తల సృష్టించు అన్నారు. విశ్వకర్మ దేవతలకి శిల్పి, చాలా గొప్పవాడు ఆయన. ఆ క్షణమే ఇనుముతోటి ఒక గుర్రపు తల తయారు చేశాడు. ఈ లోహపు అస్యముఖం పట్టుకొచ్చారు దేవతలు. మొండెం దగ్గర అలా పెట్టగానే టక్కున అతుక్కుపోయింది అది. ఏ వెల్డింగు చేయవలసిన అవసరం లేకుండా, ఏ ప్రక్రియ లేకుండా అతుక్కుపోయింది అది. అతుక్కోగానే ఈ గుర్రపు తలకి చైతన్యం వచ్చింది. ఇనుము ఎలా ఉండాలి? ఒక రకమైన నలుపులో ఉండాలి. కానీ ఈ గుర్రపు తల నల్లని శ్రీమన్నారాయణుని యొక్క శరీరమునకు తగలగానే ఆయన శరీరం క్షణంలో తెల్లగా మారిపోయిందట. స్వచ్ఛమైన స్ఫటికము వంటి రంగులోకి మారిపోయింది. అప్పటినుంచి దేవతలు ఆయన మీద ఒక కొత్త శ్లోకం రాశారు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. శ్రీ మహావిష్ణువు హయగ్రీవుడిగా అవతరించాడు. ఆయన ఎలా ఉంటాడు? జ్ఞానానంద స్వరూపుడు. జీవులకు ఆనందం చాలా అవసరం. కానీ జీవుల ఆనందానికి పరమాత్మానందానికి తేడా ఉన్నది. భూలోకంలో ఉన్న మానవులకి ఇళ్ళు వస్తేనో, పొలములు వస్తేనో, స్థలములు వస్తేనో, పదవులు వస్తేనో, ధనం వస్తేనో, బంగారం వంటి ఆభరణాలు వస్తేనో ఆనందం కలుగుతాయట. ఇవి వస్తువుల వల్ల వచ్చే ఆనందాలు. ఈ వస్తువుల వల్ల వచ్చే ఆనందం అజ్ఞానానందం. ఎందుకంటే ఇది నిజమైన ఆనందం కాదు, ఎక్కువ కాలం ఉండదు ఈ ఆనందం. నిజంగా వస్తువుల వల్లే ఆనందం కలిగితే ప్రతి జీవి ఎంత ఆనందంగా ఉండాలండి? ఇవాళ ఇళ్ళున్నాయి కానీ జీవికి ఆనందం లేదు, ఉద్యోగం ఉంది ఒకడికి ఆనందం లేదు, ఇంటి నిండా డబ్బు ఉన్నది వాడికి ఆనందం ఉండదు, రకరకాల సంపదలు ఉన్నాయి ఆనందం ఉండదు, ఇంటి నిండా తినుబండారాలు ఉన్నాయి కొంతమందికి ఆనందం ఉండదు, మంచి లడ్డు ఎదురుగుండా ఉంది తినవేమయ్యా అంటే ఇహే తినండి దాన్ని చూస్తే ఏడుపు వస్తుంది నా ఒంట్లోనే ఉందండి లడ్డు అన్నాడు వాడు. షుగర్ పేషెంట్ వాడికి వగరు తప్ప ఈ షుగర్ ఉన్నది పనికిరాదు. ఇంకేమిటి వాడికి ఆనందం చెప్పండి? బంగారం లాంటి శ్రీమన్నారాయణుని లడ్డు తిరుపతి ప్రసాదం హాయిగా ఎదురుగుండా పెట్టుకుని తినలేకపోతే ఇంక వాడి ఆనంద స్వరూపుడు వాడి మొహానికి. చక్కగా ఆవునేతితో మిసమిసలాడిపోతున్న జీడిపప్పులతో ఉన్న లడ్డూ కనబడగానే అని నాలుగుతో లోపల వేసుకుని కరకర నవిలి తినలేకపోతే వాడికి ఎంత డబ్బు ఉంటే ఉపయోగం ఏంటి? నాకు అలా లడ్డు కనపడిందంటే ఎంత ఆనందమో. చక్కెర పొంగలు కనపడితే తినాలి, మంచి పులిహార కనపడితే తినగలగాలి, ఎంతో కొంత, ఎక్కువ కాదు, తన శరీరమునకు అది పడాలి. ఆరోగ్యం బాగాలేదు, వస్తువులు ఉన్నాయి, తిరుబండారాలు, తినలేడు కాబట్టి వాడికి తినే ఆనందం లేదు. పోనీ ఎక్కువ తింటేనో, ఎక్కువ తిన్నా అదో ప్రమాదం, జీర్ణశక్తి లేక ప్రమాదం తెచ్చిపెడుతుంది అది. ఇక వాడికి వాంతులు అవుతాయి లేదా మరో ప్రమాదం వస్తుంది. కాబట్టి అతిగా తిన్నా ఈ తిరుబండారం వాడికి ఆనందం ఇవ్వడం లేదు. ఇంటి నిండా బంగారపు కడ్డీలు పెరిగిపోతే ఎప్పుడొచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడి చేస్తారోనను లేక దొంగలోననే భయం. అందుకే పగలు రాత్రి లేకుండా ఇంట్లో లోపల గడియలు